నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం అక్టోబర్ 22, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ ఆర్జే భార్గవితో. మనం ఈరోజు తుఫాన్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు అంటే రీసెంట్గా ఆల్రెడీ తెలిసిన విషయమే, తిత్లీ తుఫాను శ్రీకాకుళాన్ని ఏ రీతిలో అతలాకుతలం చేసిందో. అలాగే అంతకుముందు హుద్హుద్ తుఫాను, వైజాగ్ అయితే అసలు నామరూపాలు లేకుండా పోయింది ఒక పరిస్థితిలో. పెనుగాలులతో అల్లకల్లోలమయ్యే తీరం, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసే వర్షం, పొంగే వాగులు వంకలు నదులు, పోయే ప్రాణాలు, కుప్పకూలే ఇళ్ళు, నీట మునిగే పంట పొలాలు, నేలరాలే తోటలు, కళ్ళ ముందే కష్టార్జితం కనుమరుగవుతుంటే ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ శరణార్థుల్లా ఏ స్కూల్లోనో గుళ్ళోనో పిల్లా జల్లాతో కలిసి బతుకుతూ బతుకు పోరాటం. సర్కారు విధిల్చే పులిహోర పొట్లాల కోసమో, ఉప్మా ప్యాకెట్ల కోసమో పోటీ పడుతూ సాగించే జీవన సమరం. ఆ తర్వాత చూసుకుంటే ఏముంది, అంతా శూన్యం, వెంటాడే అంధకారం. నాటి దివిసీమ, నిన్న మొన్నటి హుద్హుద్, నేటి తిత్లీ, ఏ తుఫాను గురించి విన్నా ఇంతే. కూకటి వేళ్లతో సహా కూలుతున్న చెట్ల పక్క నుండే ప్రాణాల కోసం పెట్టే పరుగులు, ఏ అర్ధరాత్రో అపరాత్రో ఏరు పొంగో చెరువు కట్ట తెగో వరద విరుచుకు పడితే గొంతులోతు నీటిలో మృత్యువుకు ఎదురెదుతూ చేసిన పోరాటాలు మన పల్లెటూళ్ల కథల్లో భాగమైపోయాయి. ఇవి అంతులేని కథలు, ఏటికేడు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. జీవితాల్లోంచి, బతుకు పోరాటాల్లోంచి ఏళ్లు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రాణ నష్టాన్ని కొంతమేరకు తగ్గించింది. కానీ నేటి సమాజంలో అంతకన్నా ఎక్కువైన ఆస్తి నష్టాన్ని మాత్రం తగ్గించలేకపోయింది. అప్పుడు ప్రాణాలను కాపాడుకున్న కథలైతే ఇప్పుడు సర్వస్వాన్ని కోల్పోయి జీవచ్ఛవంగా మారిన కన్నీటి గాథలు. అన్ని సముద్ర తీర ప్రాంతాల్లోనూ తుఫాన్లు, వాటి విధ్వంసాలు సహజమే. కానీ మన సముద్రం అంటే బంగాళాఖాతం ప్రత్యేకత వేరు. మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమట అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూడింటిలోనూ ఎక్కువ తుఫాన్లకు, పెను తుఫాన్లకు మన సముద్రమే పుట్టినిల్లు. అరేబియా సముద్రంతో పోలిస్తే వీటి తీవ్రత కూడా ఎక్కువే. హిందూ మహాసముద్రంలో వాయుగుండాలు ఏర్పడినా అవి క్రమేణా అరేబియా లేదా బంగాళాఖాతాల్లోకి చేరాల్సిందే. వీటిలో ఎక్కువ భాగం మన సముద్రంలోకి వస్తాయి. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన వాయుగుండాలని కాదు, ప్రపంచంలో ఎక్కడెక్కడో పుట్టిన వాటిని కూడా బంగాళాఖాతం ఆకర్షించి వాటిని పెను తుఫాన్లుగా మార్చి తీరం మీదకి సాగనంపుతుంది. ఇలా అతిథులుగా వచ్చే వాటితో పాటు మన సముద్రంలోనే పుట్టి పెరిగే వాయుగుండాల సంఖ్య కూడా ఎక్కువే. అందుకే బంగాళాఖాతం కాస్త తుఫాన్ల సముద్రంగా మారింది. అరేబియా సముద్రంలో ఏర్పడే వాయుగుండాల్లో 25% మాత్రమే తీరాన్ని తాకుతుంటే బంగాళాఖాతంలో 58% వాయుగండాలుగా మారి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలోనే ఎందుకు అంటే, ఇతర సముద్రాలతో పోలిస్తే బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడటానికి అత్యధిక అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గాలి ప్రవాహంలో మార్పుల కారణంగా సముద్రాల మీద అల్పపీడన ప్రాంతాలు ఏర్పడతాయి. ఈ అల్పపీడన ప్రాంతాల్లోని సముద్రపు నీరు అపసవ్య దిశలో వేగంగా, గుండ్రంగా తిరగడం ప్రారంభమవుతుంది. దీంతో గాలి వేగం మరింత తీవ్రమవుతుంది. వాయుగుండ దశలోనే గంటకు 62 కిలోమీటర్ల వేగాన్ని గాలి అందుకుంటే దాన్ని పెను తుఫానుగా, టైఫూన్గా, హరికేన్గా పిలుస్తారు. సముద్రంలోని ఉష్ణోగ్రత, అల్పపీడనం ప్రయాణం చేసే సమయంలో గాలి ఒత్తిడిలోని మార్పులు కూడా వీటిపై ప్రభావం చూపుతాయి. బంగాళాఖాతంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. సముద్రం మీద గాలి వేగం ఉధృతంగా ఉండదు. ఫలితంగా అరేబియా సముద్రంతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. సగటున ఏడాదంతా 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. వెచ్చని గాలి ప్రవాహాలు ఈ ఉపరితల ఉష్ణోగ్రతను మరింతగా పెంచి తుఫాన్లు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. దీనికి తోడు నదుల నుంచి తాజాగా నీటి ప్రవాహం కూడా అత్యధికంగా బంగాళాఖాతంలోనే చేరుతుంది. గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి నదుల నుంచి దాదాపు ఏడాది పొడవునా బంగాళాఖాతంలోకి నీరు చేరుతూనే ఉంటుంది. ఫలితంగా సముద్రపు పైభాగాన ఉండే వెచ్చటి జలాలు దిగువన ఉండే చల్లటి నీటితో కలిసే అవకాశం అంతంత మాత్రమే. ఇది కూడా తుఫాను ఏర్పడటానికి అనువైన పరిస్థితిని సృష్టిస్తుంది. అరేబియా సముద్రానికి దీనికి భిన్నమైన పరిస్థితి. ఇక్కడ బలమైన గాలులు వీస్తాయి. ఈ గాలులు ఉష్ణోగ్రతను సాధ్యమైనంత మేర తగ్గిస్తాయి. అంతేకాదు, సముద్రంలోకి చేరే నదుల నీటి ప్రవాహం కూడా తక్కువే. తాజా నీటి చేరిక తక్కువ కావడంతో వేడి నీటితో అడుగున ఉన్న చల్లని నీరు సులభంగా కలిసిపోతుంది. ఫలితంగా సముద్రపు ఉష్ణోగ్రత మరింత తగ్గుతుంది. ఇక తరచూ తుఫాన్లు ఏర్పడే అవకాశం ఎక్కడో పుట్టిన వాయుగుండాలకు బంగాళాఖాతం ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పుకున్నాం కదా. అలా పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ఎన్నో వాయుగుండాలు తమ అంతిమ గమ్యానికి బంగాళాఖాతాన్ని ఎంపిక చేసుకుంటాయి. సుదూర ప్రయాణంలో వీటిలో అత్యధిక భాగం బలహీనమైన కొన్ని బలంగానే తీరాన్ని తాకుతాయి. మరికొన్ని ఇక్కడ ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మళ్లీ తీవ్రమవుతాయి. పసిఫిక్ మహాసముద్రానికి బంగాళాఖాతానికి మధ్య విస్తారమైన భూభాగం లేకపోవడం దీనికి కారణం. ఇలా చేరిన వాయుగుండాలు పశ్చిమ కనుమల్లోనో లేదా హిమాలయ పర్వతాల్లోనో అంతమవుతాయి. అంతేగాని అరేబియా సముద్రానికి చేరడం అన్నది దాదాపుగా ఉండదు. ఋతుపవనాల తర్వాతి కాలంలో కూడా బంగాళాఖాతంలో పెద్ద ఎత్తున వాయుగుండాలు పుడతాయి. నిజానికి ఆ సమయంలో వచ్చే తుఫాన్లే ఎక్కువ. ఉత్తర పశ్చిమ భారతాల నుంచి వచ్చే వేడిగాలుల ప్రవాహమే దీనికి కారణం. ఋతుపవనాలకు ముందు అక్కడ ప్రారంభమయ్యే ఈ గాలులు క్రమేణా అవి ముగిసే సమయానికి బంగాళాఖాతానికి చేరుతాయి. ఇవి సముద్రం మీద సహజంగా ఉండే గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా వాయుగుండాలకు అవి తుఫాన్లుగా మారే పరిస్థితులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ కారణాలన్నీ కలిసి బంగాళాఖాతాన్ని తుఫాన్ల విషయంలో ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మక సంద్రంగా మార్చివేశాయి. మన తీర ప్రాంతం ప్రజానీకానికి నిత్యం ముప్పులు తెచ్చిపెట్టాయి. 1977 ఈ సంవత్సరం వింటేనే దివిసీమ విషాద గుర్తులు వణికిస్తాయి. వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ భారీ విషాదానికి కారణమైన తుఫాను హిందూ మహాసముద్రంలో ప్రారంభమైంది. ఈ ఏడాది నవంబర్ 14 హిందూ మహాసముద్రపు ఉత్తర భాగంలో తీవ్ర అల్పపీడనంగా పుట్టి ఉత్తర పశ్చిమ దిశగా ప్రయాణించి బంగాళాఖాతంలోకి చేరింది. ఆ తరువాత ఉధృతంగా మారి పెను తుఫాను రూపాన్ని అంకురించుకుంది. నవంబర్ 18 మహోధృత రూపం దాల్చింది. ఆ సమయంలో గంటకు 204 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అంటే తుఫాను తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా అదే వేగంతో నవంబర్ 19 చీరాల సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత మరో రోజు ప్రయాణం చేసి 20 బలహీనమైంది. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో 5 మీటర్ల మేర ఎగిసిన సముద్రపు అలలు దివిసీమను మృత్యుసీమగా మార్చివేశాయి. ఈ భయంకర తుఫాను ధాటికి 14,204 మంది ప్రాణాలు కోల్పోయారు అని అంచనా. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను వెంటాడే భయానక అనుభవం ఇది. 1839 నవంబర్ 25 మన రాష్ట్రంలోని కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో భాగమైన కోరంగి ప్రాంతంలో విరుచుకుపడిన పెను తుఫాను గురించి మనం దాదాపుగా మర్చిపోయాం. కానీ ప్రపంచ పెను విషాదాల్లో ఇది ఒకటిగా నమోదైంది తెలుసా. ఆ రోజు అర్ధరాత్రి విరుచుకుపడిన తుఫాను కోరింగను సమూలంగా నాశనం చేసేసింది. దాదాపు 40 అడుగుల మేర విరుచుకుపడిన సముద్ర అలల ధాటికి బలమైన గాలులు భీకరమైన వర్షాలకు 300,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పటికే తీర ప్రాంత పట్టణంగా అభివృద్ధి చెందిన కోరింగ ఆ తుఫాను తర్వాత మళ్లీ కోలుకోలేదు. ఈ పెను విలయానికి సంబంధించి ఇంతకు మించి వివరాలు అందుబాటులో లేవు. 1864 నవంబర్ 1 మచిలీపట్నంపై కూడా ఇటువంటి పెను తుఫానే విరుచుకుపడి 30,000 మంది ప్రాణాలను బలిగొంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియడం లేదు. అప్పటి బీభత్సానికి గుర్తుగా బందరకోట స్మారకం ఒకటి శిథిలావస్థలో అక్కడ కనిపిస్తుంది. 1999లో ఒడిశాలో పెను విషాదాన్ని సృష్టించిన భయంకర తుఫాను అండమాన సముద్రంలో తొలుత ప్రాణం పోసుకుంది. అక్టోబర్ 25న స్వల్ప అల్పపీడన ప్రాంతంగా ప్రారంభమైన ఈ తుఫాను సులు సముద్రం మీదుగా ఉత్తర హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి అక్కడి నుంచి బంగాళాఖాతాన్ని చేరింది. అప్పటికే బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు దీన్ని అతి భయంకర తుఫానుగా మార్చివేశాయి. అక్టోబర్ 29న ఒడిశాలో తీరం తాకే సమయానికి గంటకు 260 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడింది. ఫలితం అపార జన నష్టం. తీరం తాకిన తరువాత కూడా కొన్ని రోజుల పాటు దీని ప్రభావం కొనసాగింది. ఈ తుఫాను బారిన పడి 10,000 మందికి పైగా మృతి చెందారు. విశాఖవాసుల గుంటల్లో వణుకు పుట్టించిన హుద్హుద్ తుఫాను కూడా అండమాన్ సముద్రంలోనే పుట్టింది. అక్టోబర్ 6న ప్రారంభమైనప్పుడు అది అతి సాధారణ వాయుగుండమే. అండమాన్ సముద్రంలో నెలకొన్న ఉపరితల వేడి వాతావరణ పరిస్థితులు దీని ఆవిర్భావానికి కారణం. అక్కడి నుంచి ప్రారంభమైన ప్రయాణంలో క్రమేణా అతి తీవ్ర తుఫాను ప్రభావాన్ని ఇది అంతరించుకుంది. అక్టోబర్ 12న తీరం తాకే సమయానికి 185 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు విశాఖలో సృష్టించిన పెను విధ్వంసాన్ని ఎలా మర్చిపోగలం? అంతకు ముందు లాగా ప్రాణ నష్టం లేకపోయినా కూడా హుద్హుద్ రాష్ట్ర ప్రజల మనస్సులో భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పటికే అత్యధిక తుఫాన్లకు కేంద్రంగా ఉన్న బంగాళాఖాతం వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో మరింత ముప్పుగా మారనుంది. అభివృద్ధి పేరిట మానవాళి చేస్తున్న ప్రకృతి విధ్వంసం కారణంగా ఇప్పటికే భూతాపం, ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు, అంతర్జాతీయ వేదికల్లో అమెరికా అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాయి. ఒప్పందాల అమలుకు సహకరించకపోవడంతో పాటు వాటి నుంచి అమెరికా తప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ధోరణి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాపంగా మారుతోంది. తాజా అధ్యయనం ప్రకారం భూతాపం పెరగడం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టం ప్రతి ఏడాది 3 నుంచి 4 మిల్లీమీటర్లు పెరుగుతుందని, శతాబ్దాంతానికి 2 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఇటీవల హెచ్చరించింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాలు ముంపునకు గురికావడం, భూకోత, భూగర్భ జలాలు కలుషితం కావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని, తరచూ తుఫాన్లు విరుచుకుపడే ప్రాంతాల్లో వాటి తీవ్రత 2 నుంచి 3 రెట్లు అధికం కావడంతో పాటు తుఫాన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది అని తెలిపింది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అధికంగా పెరుగుతుందని, వరదల ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరించింది. భారత్లో, మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సముద్ర తీర గ్రామాలు, పట్టణాలు ఎక్కువ అన్న సంగతి తెలిసింది. భవిష్యత్తులో విరుచుకుపడనున్న బంగాళాఖాతంతో వీటన్నింటికీ ముప్పు తప్పని స్థితి నెలకొంది. 1831వ సంవత్సరం అక్టోబర్ నెలాఖరులో వచ్చిన పెను తుఫాను ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటింది. దీని బారిన పడిన 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1864 నవంబర్ 1 దీపావళి రోజు పైగా అది మచిలీపట్నం దగ్గర అర్ధరాత్రి విరుచుకుపడిన తుఫాను దాదాపు 30,000 మంది ప్రాణాలు బలిగొంది. 22 సెప్టెంబర్ 1885న ఒడిశాలో తీరం తాకిన పెను తుఫాను కారణంగా 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1967 అక్టోబర్ 11న ఒడిశాలోని పూరి, పారాదీప్ల మధ్య తీరం దాటిన తుఫాను పెను విధ్వంసాన్ని మిగిల్చింది. మృతుల వివరాలు కూడా అందుబాటులో లేవు. 1971 అక్టోబర్ 30న ఒడిశాలోని పారాదీప్ సమీపంలో తీరాన్ని తాకిన తుఫాను 10,000 మంది ప్రాణాలు బలిగొంది. 1977 నవంబర్లో వచ్చిన పెను తుఫాన్తో ఆంధ్రప్రదేశ్లోని దివిసీమ తీవ్రంగా నష్టపోయింది. 14,000 మందికి పైగా మరణించారు. 1990 మే నెలలో మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకిన పెను తుఫాను 967 మంది ప్రాణాలను తీసింది. ప్రపంచాన్ని కలవరపరిచిన ఎన్నో పెను తుఫాన్లకు బంగాళాఖాతమే కేంద్రం. ప్రపంచ చరిత్రలో అత్యంత తీవ్రమైన తుఫాన్లుగా 35 నమోదైతే వాటిలో 26 ఇక్కడివే. గత 2 శతాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ప్రాణాలను బలిగొన్న వాటిలో 69% తుఫానులు బంగాళాఖాతంలో ఏర్పడినవే. వీటిలో 42% బంగ్లాదేశ్పై ప్రభావం చూపగా 27% భారత్ను నష్టపరిచాయి. ఈ పట్టిక చూస్తే వాటి తీవ్రతంతో అర్థమవుతుంది. 2008 మే 2న నర్గీస్ తుఫాను 138,000 మంది పోయారు. తర్వాత అది బర్మాలో చోటు చేసుకుంది. తర్వాత 1991 మే 5న బంగ్లాదేశ్లో 139,000 మంది పోయారు. అలాగే 1970లో బంగ్లాదేశ్లోనే, 42లో బంగ్లాదేశ్, 1935 భారత్ 60,000 మంది, 1876 భారత్ దక్షిణ కోల్కతాలో 2,00,000 మంది, 1864 కోల్కతాని మళ్ళీ 60,000 మంది, 1839 భారత్ కోరింగా 3,00,000 మంది, 1737 భారత్ హుగ్లీ నది పరివాహక ప్రాంతంలో చోటు చేసుకుంది పెను తుఫాను, అక్కడ కూడా 3,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా ఎర్ర సముద్రంతో పాటు పర్షియన్ గల్ఫ్కి చెందిన సముద్రాల నీరు కూడా బంగాళాఖాతంలో కలుస్తున్నట్లు శాస్త్రవేత్తలు ఇటీవల నిర్ధారించారు. ఈ సముద్ర జలాలు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తున్నట్లు కొంతకాలంగా అనుమానాలు ఉన్నా ఈ ఏడాదే ఆ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. పర్షియన్ గల్ఫ్కు చెందిన సముద్ర జలాలు బంగాళాఖాతంలో 200 నుంచి 400 మీటర్ల లోతున కలుస్తున్నాయని, ఎర్ర సముద్రపు జలాలు మరింత దిగువన 500 నుంచి 1,000 మీటర్ల లోతున ప్రవేశిస్తున్నాయి అని తేల్చారు. ఈ పరిణామం కూడా మనకు ఆందోళన కలిగించేదే. సముద్ర ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు రావడానికి, తద్వారా ప్రకృతి వైపరీత్యాలు తలెత్తడానికి ఇది కారణం కానుంది. మరోవైపు సముద్ర నీటి మట్టం కూడా గణనీయంగా పెరగనుంది. ఫలితంగా తీర ప్రాంతాల్లోకి సముద్రం చొచ్చుకు రావడం, భూకోత, ముంపు వంటి పరిణామాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఏర్పడనున్నాయి. ప్రియమైన మీతో కార్యక్రమం తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై అండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పీటను వేసి
దివి మల్లె పందిరి
పీటను వేసి నెరవెన్నెల పొరిపించుతూ నెలరాజు పెంగిని చేసి ఊహలు గుసగుసలాడే మన హృదయములోయలలోని
గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram. Meeru vintunnaru Priyamaina Mito Myarji Bhargavito. నాటి ఆటలు పిల్లలకు మానసిక ఉత్సాహాన్ని ఇచ్చి మరింత ఉత్తేజభరితంగా చేసేవి. స్కూళ్లల్లో పెద్ద పెద్ద ప్లేగ్రౌండ్స్ ఉండేవి, అందులో పిల్లలు ఆడుకునేవారు. ఇప్పుడు స్కూళ్ళు జైళ్లలాగా మారిపోయాయి. కేజీల కేజీల పుస్తకాలు మోసుకుంటూ పొద్దున్నే స్కూల్కి వెళ్తే తిరిగి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరే పిల్లల్లో ఎంతమంది మానసికంగా ఉత్సాహంగా ఉంటున్నారు? ఇంటికి వచ్చిన పిల్లలతో ఎంతమంది తల్లిదండ్రులు వారితో ఆటలాడిస్తున్నారు, వారి సమస్యలు వింటున్నారు, వారి చిన్న చిన్న కోరికలు తీరుస్తున్నారు? అసలు మహానగరాల్లో పెరిగే పిల్లలకి ఆటలున్నాయా? ఈ ప్రభుత్వాలు ఆట స్థలాలు, లైబ్రరీ లేని స్కూళ్ళని ఎందుకు మంజూరు చేస్తున్నాయి? ఎందుకంటే నేడు విద్య అనేది ఒక పెద్ద వ్యాపారం, అందులో ప్రభుత్వాల ప్రమేయం కూడా ఉంది అనేది బహిరంగ సత్యం. ఇంగ్లీష్ మీడియం మోజులో పడ్డ తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లల్లో పిల్లల్ని జాయిన్ చేస్తారు. పొద్దున్నీ సాయంత్రం వరకు పిల్లలు జైలు గోడల మధ్య పెరగాలి. సాయంత్రం ఇంటికి వస్తే మళ్ళీ ట్యూషన్ పేరుతో పంపేయడం, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులే హోంవర్క్ చేయించడం తప్ప కనీసం కొద్ది సమయమైనా పిల్లల్ని ఆట స్థలానికో లేదా ఒక పచ్చని పార్కుకో తీసుకువెళ్ళి అక్కడ ఆడించరు. కొంతమంది తల్లిదండ్రులు కొంతసేపు ఆడుకోవడానికి పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తూ ఉంటారు. మొత్తం మీద పిల్లల బాల్యం 4 గోడల మధ్యనో లేదా సెల్ ఫోనుల్లోనో గడిచిపోతుంది. ఇందులో తల్లిదండ్రుల పెంపక లోపం చాలా ఉంది. ఉద్యోగ ఒత్తిడి లేదా ఇంటి సమస్యలతో బిజీగా ఉండి 1 సంవత్సరం వయసున్న పిల్లలకి సైతం మొబైల్ ఫోన్ చేతికిచ్చి పెద్దలు వారి పనులు చేసుకుంటూ ఉంటారు. ముందైతే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి పిల్లల్ని ఇంట్లో ఎవరో ఒకరు ఆడిస్తూ ఉండేవారు. ఇప్పుడు నగరంలో చిన్న చిన్న కుటుంబాలు, కనీసం పిల్లలకి బంధాలు బంధుత్వాలు కూడా తెలియకుండానే పెరిగిపోతున్నారు. మొత్తం యాంత్రిక జీవనం అది క్రమక్రమంగా పిల్లల ప్రాణాలు బలి తీసుకునేదాకా పోతుంది. నాడు పిల్లలు ఆట స్థలాల్లో ఆడుకునేవారు నేడు 3 సంవత్సరాల పిల్లలు కూడా మొబైల్ ఫోన్లో ఆటలాడుతున్నారు అంటే అది పిల్లల తప్పు అని చెప్పలేమండి. ఇది తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యమే. ఇవాళ ఆన్లైన్ గేమ్స్ పిల్లల పాలిట మృత్యు కెరటాలై మింగేస్తున్నాయి. రకరకాల ఆటలు ఆన్లైన్లో అందుబాటులోకి రావడంతో పిల్లలు వాటికి బానిసలుగా మారిపోతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? మొబైల్లో ఎలాంటి ఆటలు ఆడుతున్నారు? ఇలాంటివి ఏమీ పెద్దలు చూసుకోకపోవడంతో పిల్లల సగం బాల్యం సెల్ ఫోన్లతో గడిచిపోవడంతో పాటు ఆన్లైన్ గేమ్స్ వల్ల మరణాలు పెరిగిపోతున్నాయి. గతంలో బ్లూ వేల్ ఛాలెంజ్ పేరుతో ఒక ఆట వచ్చింది. ఈ ఆట వల్ల దాదాపు 130 మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారని రష్యన్ కాలమిస్ట్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. నిజానికి ఈ ఆట రష్యా నుంచి ప్రపంచానికి పాకింది. ఈ ఆట మొత్తంలో కొన్ని టాస్క్లు ఉంటాయి, వాటిని పూర్తి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్లేడ్తో మీ చేతిని కోసుకోండి అని ఉంటుంది. ఇలా ప్రతి టాస్క్ని హాని చేసేదిగానే ఉంటుంది. ఇటీవల ఇలాంటిదే మరో గేమ్ ప్రాచుర్యంలోకి వచ్చింది, అదే మోమో. ఈ ఆట కూడా బ్లూ వేల్ లానే ఉంటుంది. రోజు ఒక టాస్క్ పూర్తి చేయాలి. 50వ రోజు సూసైడ్ ఛాలెంజ్ ఉంటుంది. ఇవి మనిషి మరణానికి దారితీస్తుంది. మోమో వాట్సాప్లో వైరల్ అవుతున్న ఆట. మరి దీనికి బానిస ఎలా అవుతారు? ముందు మనకి హాయ్ అని ఒక మెసేజ్ వస్తుంది. మనం ఎవరో అని రిప్లై చేస్తాం. అలా రిప్లై ఇస్తే దాని వాళ్ళలో పడినట్లే. ఏదో కొత్త నంబర్తో హాయ్ అనే మెసేజ్ వస్తే మనం కూడా సహజంగా రిప్లై చేస్తాం కదా. అలాగా చిన్నపిల్లలు టీనేజ్ పిల్లలే ఈ ఆట మాయలో త్వరగా పడుతున్నారు. నేను నీకు టాస్క్ ఇస్తాను, నువ్వు చేయగలవా అని మనల్ని తన దారిలోకి పెట్టుకుంటారు. నేను చెయ్యను అంటే మీరు ఇది కూడా చేయలేరా, మీరు ఎందుకు పనికిరారు అని రెచ్చగొట్టే మెసేజెస్ పంపుతారు. అవి మన అహాన్ని దెబ్బతీస్తాయి. అదేనండి ఈగో అంటాం కదా, అది అలా ఆ మెసేజ్ మాయలో పడతారు. తర్వాత రోజుకొక టాస్క్ ఇవ్వడం, దశలు దశలుగా కుటుంబంతో ఆ పిల్లవాడిని విడదీయడం, వింత వింత టాస్కులతో మానసికంగా ఒత్తిడి పెంచి చివరి రోజు సూసైడ్ టాస్క్ ఇచ్చి చివరికి వ్యక్తి మరణంతో గేమ్ పూర్తవుతుంది. ఇలా రకరకాల గేమ్స్ పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. అత్యంత హానికరమైన ఆటల్లో మరొకటి చోకింగ్ గేమ్. ఈ ఆటలో ఊపిరి ఆడకుండా చేసుకోవాలి, అలా చేసుకున్న వారే విజేతలు. చాలామంది టీనేజీ పిల్లలు వారి చేతి నరాలు కోసుకోవడం లేదా ముక్కు మూసుకోవడం లాంటివి చేసి మరణించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత యువత చాలామంది దీన్ని ట్రై చేసి యూట్యూబ్లో ఈ పేరుతో వీడియోస్ కూడా పెడుతున్నారు. ఈ గేమ్ వల్ల చాలామంది ఆసుపత్రి పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆట కాదు, ఒక ప్రమాదకరమైన ఛాలెంజ్. ఒక స్పూన్తో దాల్చిన చెక్క పొడి తీసుకుని ఒకేసారి మింగేయాలి. ఇది ఇంకొక టాస్క్. అలా చేస్తే టాస్క్ పూర్తవుతుందిట. ఈ టాస్క్ ప్రయత్నించిన కొందరు దాల్చిన చెక్క మంట తట్టుకోలేక ఆసుపత్రి పాలయ్యి మరణించిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒకటా రెండా రకరకాల ఆటలు ఛాలెంజ్ల పేరుతో చిన్నపిల్లలు యువత వీటి బారిన పడి మరణిస్తున్నారు. ఇక పెద్దలు కూడా క్యాండీ క్రష్, రమ్మీ లాంటి ఆటలతో బిజీ అంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎలానో ఉన్నాయి. ఇలా మనిషి జీవితం బాల్య దశ నుండి చివరి దాకా యాంత్రికంగా కొనసాగుతూ కొందరిని మధ్యలోని బలి తీసుకుంటున్నాయి. అరికట్టడం ఎలా? బ్లూ వేల్ ఆటను కనిపెట్టిన వాడిని పట్టుకొని ప్రశ్నిస్తే ప్రపంచానికి పనికిరాని వాళ్ళని చంపడానికి ఇలా చేశాను అని చెప్పాడు. ఒక మూర్ఖత్వం, నియంతృత్వపు ధోరణి, రాక్షసత్వంతో ఇలా చేసేవారిని ప్రపంచ దేశాలు కఠినంగా శిక్షించాలి. పూర్వం యుద్ధాలు జరిగేవి, రాబోయే రోజుల్లో రసాయన యుద్ధాలతో పాటు ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ వల్ల అత్యధికులు మరణిస్తారు కూడా. ఇక మనం ఎవరైనా సరే ఒక వస్తువుకు ఆటకో లేదా ఇతరత్ర దేనికైనా బానిసలుగా ఉండకూడదు. వాస్తవాలు ఆలోచించాలి, నిజానిజాలు నిర్ధారించుకోవాలి. అప్పుడే ఇలాంటి వాటిని అరికట్టడంతో పాటు సమాజంలో, ముఖ్యంగా సోషల్ సమాజంలో బతికి బట్టగట్టగలం. పిల్లలు ఇలాంటి ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడ్డారు అని కనిపెట్టేసరికి ప్రమాదం ముంచుకొస్తుంది. అసలు దీన్ని ఎలా కనిపెట్టాలి అనేది మరో సమస్య. మీ పిల్లలు ఎవరైనా ఒంటరిగా ఉన్నారా? మీతో ముందులాగా మాట్లాడటం లేదా? సరిగా భోజనం చేయడం లేదా? ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారా? వింత వింతగా ప్రవర్తిస్తున్నారా? అయితే వెంటనే వారిని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. టీనేజ్ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు? వారి స్నేహితులతో ఎక్కడికి వెళ్తున్నారు? సామాజిక మాధ్యమాలలో ఏం చూస్తున్నారు అన్న అంశాలపై దృష్టి పెట్టాలి. వారు చదివే కాలేజ్కి తల్లిదండ్రులు రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి. సంబంధిత ఉపాధ్యాయులతో పిల్లల ప్రవర్తన గురించి అడిగి తెలుసుకోవాలి. వారికి స్వేచ్ఛనిస్తూనే వారు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనేది అనుక్షణం గమనిస్తూనే ఉండాలి. కొన్ని కుటుంబాల్లో పెద్దలకి అనేక సమస్యలు ఉంటాయి. అలా అని పిల్లల్ని ఒంటరిగా వదిలేకుండా వారితో సరదాగా గడపండి. అయినా పిల్లల కోసం కాస్త సమయం కేటాయించి వారితో గడిపితే వారు ఏ గేమ్ మాయలో పడ్డారు అని తెలుసుకోవడం తేలికవుతుంది. మీరు వారి కోసమే ఉన్నారు అనేలా ప్రవర్తించండి. అప్పుడే వారు మానసికంగానూ దృఢంగా తయారవుతారు. ప్రేమైన మీతో కార్యక్రమంలో తీసుకున్న మరొక షార్ట్ బ్రేక్, వింటూనే ఉండండి. మై అండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ
కరగిన కలలే నిలిచిన బిరిసెను నాలో మందారమాల
రమ్మని మురళీ రవంబులు పిలిచే రమ్మని మురళీరవం ములు పిలిచే అణువణువు నా బృందావని తోచే
తళ తళలాడే తరగల పైన అందే అందని అందాలు మెరిసే
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ మతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవి
కరగిన కలలే నిలిచిన విరిసెను నాలో మందారమాల
కురులే నన్ను సోకిన వేళ నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగ రగిలేను దీయని జ్వాల
గలగల పారే బలపులలోనే సాగెను జీవన రాగాల నావా
కిల కిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ కిల కిల నవ్వులు చిలికిన
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మాయన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. 7 పదుల వయసు దాటితే చాలు, చాలామంది ఓ చోటే కూలబడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక బామ్మ మాత్రం అలా కాదు. 7 పదుల వయసులో పరుగు పందాలు మొదలుపెట్టింది. ఆ తర్వాత రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్ని దాటుకుంటూ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా 93 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్లోకి ప్రవేశించి ట్రాక్పై తన పరుగుతో ఒక కొత్త రికార్డుని సృష్టించింది ఈ బామ్మ. వరల్డ్ మాస్టర్స్తో పాటు అమెరికన్ మాస్టర్స్లో 20కి పైగా పతకాలని సాధించి ప్రపంచవ్యాప్తంగా అథ్లెటిక్స్లో కొనసాగుతున్న తొలి సెంటనరీ మహిళగా రికార్డుకెక్కింది. ఇప్పుడు 102 ఏళ్ల వయసులోనూ తన పరుగును కొనసాగిస్తోంది మన్ప్రీత్ కౌర్. ఇటీవల స్పెయిన్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో పరుగుతో పాటు జావెలిన్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మన్ప్రీత్ గురించి తెలుసుకోవాలని బాగా ఆసక్తిగా ఉంది కదా, చెప్పేస్తాను. మన్ప్రీత్ 102 ఏళ్ళని చెప్పుకున్నాం కదా, పంజాబ్లోని పాటియాలాకి చెందిన మహిళ. కొడుకు గుర్ప్రీత్ సింగ్ 76 ఏళ్ళు ఆయన. ఆయన ప్రముఖ అథ్లెట్. ఓసారి అథ్లెటిక్స్ కోసం అమెరికాకు వెళ్ళిన గుర్ప్రీత్ అక్కడ కొందరు వృద్ధులు పరుగు పోటీల్లో పాల్గొనడం చూసి ఆశ్చర్యపోయాడట. ఆ తర్వాత తన కళ్ళలో చాలాసేపు తన తల్లే మెదిలింది. భారత్కు తిరిగి వచ్చాక అథ్లెటిక్స్లో పాల్గొనమని తల్లిని సూచించాడు గురుప్రీత్. అప్పటికి తన వయస్సు 73 సంవత్సరాలు. వయస్సు పైబడిన ఆరోగ్యపరంగా మన్ కౌర్ పూర్తి ఫిట్గా ఉండేది. అలా కొడుకు ప్రేరణతో పరుగు పోటీల్లోకి ప్రవేశించిన మన్ప్రీత్ కొంతకాలంలోనే జాతీయ స్థాయి అథ్లెట్గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లోకి అడుగుపెట్టింది. 35 సంవత్సరాలు దాటిన వారికి నిర్వహించే ఈ పోటీల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్, క్రాస్ కంట్రీ, రోడ్ రన్నింగ్ ఇలా 3 ఈవెంట్స్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా 93 ఏళ్ల వయసులో కొడుకు గురుప్రీత్తో కలిసి వివిధ దేశాల్లో జరిగే వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో పాల్గొని పతకాలను గెలుచుకుంది మన్ప్రీత్ కౌర్. అలా దాదాపు 6 ఏళ్ల పాటు పరుగులో తన ట్రాక్ రికార్డుని సుస్థిరం చేసుకున్న మన్ప్రీత్ 2016లో వ్యాంకోవర్లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్స్ 100+ కేటగిరీలో పాల్గొని విజేతగా నిలిచింది. కేవలం 1:14 ఈ పరుగును పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా అతి వేగవంతమైన సెంటనేరియన్ గాను రికార్డుకెక్కింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోటీల్లో ఈ బామ్మ క్రీడాస్ఫూర్తికి ఆశ్చర్యపోయారంతా. పోడియంలో తన పేరు మార్మోగిపోసాగింది. పరుగుపై తన అభిరుచితో పాటు వీక్షకుల నుంచి లభించిన ఆ అభిమానమే 100 వయసులోనూ పరుగులో తనను విజేతం చేసింది అంటుంది మాన్ప్రీత్. అదే సంవత్సరం ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ ప్రారంభించిన పింక్ థాన్ మహిళల మారథాన్ కు మస్కట్ గానే కాక బ్రాండ్ అంబాసిడర్ గాను వ్యవహరించింది ఈ బామ్మ. అప్పుడే పింకథాన్ నిర్వహించిన క్యాంపెయిన్లో భారత్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మహిళలు మానసిక శారీరక వికాసానికి క్రీడలు దోహదపడతాయి అంటూ ప్రసంగించింది. 3 వయసులో ఈ బామ్మ చేసిన ప్రసంగం ఎంతో మంది మహిళల్లో క్రీడాస్ఫూర్తిని నింపింది. స్ప్రింట్తో పాటు కౌర్ జావలిన్లోనూ అనుభవం గడించింది. 10 పైబడిన కౌర్ ఇంత ఫిట్గా ఉండడానికి కారణం తన డైట్ ప్లానే. ఇంతకీ ఈ బామ్మ ఆహారం ఏంటి అంటే కెఫీర్ పాలతో తన రోజు మొదలవుతుంది. మొలకెత్తిన గోధుమలతో తయారు చేసిన 6 తగినంత మంచి నీరుతో తన డైట్ ప్లాన్లో పళ్ళరసాలు, సోయాపాలు, బార్లీ జావా ఇలా రోజు మొత్తంలో 2-3 గ్లాసుల ద్రవాహారం ఉంటుంది. 2017 ఆక్లాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్లో 100 స్ప్రింట్లో బంగారు పథకాన్ని గెలుచుకుంది. అదే సంవత్సరం 100వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని 101లోకి ప్రవేశించిన కౌర్ మరో వరల్డ్ మాస్టర్స్ గేమ్స్ని పూర్తి చేసింది. ఇటీవల స్పెయిన్లోని మలగాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 102-104 మధ్య వయోవృద్ధులకు నిర్వహించిన 200 పరుగులో బంగారు పథకాన్ని గెలుచుకుంది. 102 వయసులో ఈసారి ఈ బామ్మ జావలిన్ పోటీలో పాల్గొని బంగారు పథకాన్ని దక్కించుకుంది. త్వరలో పోలాండ్లో జరగనున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్ పోటీల్లో 60m 200m పరుగును పూర్తి చేసుకునే లక్ష్యంతో మరింత మెరుగైన శిక్షణ తీసుకుంటోంది కౌర్. 2020 కెనడాలో జరగనున్న పోటీలతో పాటు 2021 జపాన్లో జరగనున్న పోటీల్లో పాల్గొని మరో కొత్త రికార్డును సృష్టించే లక్ష్యంతో ముందడుగేస్తోంది కౌర్. తను అనుకున్నది విజయవంతంగా సాధించాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బామ్మకి మనసారా అభినందనలు తెలియజేద్దాము. అలాగే ఇవాల్టి ప్రియమైన దీంతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను మీ ఆచార్య భార్గవి. వింటూనే ఉండండి మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. అక్టోబర్ 22, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.